প্রিয় ভাগবত বন্ধুরা, మూడవ రోజు కార్యక్రమంలో మనం సాయాన్విక కార్యక్రమం దగ్గర ఉన్నాం. రోజు ఆడిమడి కన్నాపాసురాన్ని కూడా మనం చెప్పుకుంటున్నాం. ఆ చెప్పుకునేటప్పుడు దాని అర్థాన్ని కూడా తెలుసుకుని చెప్పుకుంటే అది ఇంకా శ్రద్ధని మనలో కలిగిస్తుంది. అందుకోసమని ఈ పూట దాని అర్థాన్ని కూడా రెండు మాటలు మనం చెప్పుకుని అప్పుడు పాసురాన్ని స్మరణ చేద్దాము. మీ అందరికీ ఈరోజు ఉదయం ఆ పాసురాన్ని ముద్రించినటువంటి పత్రాలను ఇచ్చినట్టు గుర్తు ఉన్నాయా అవి మీ దగ్గర? ఇప్పుడు పత్రాలు అందరి దగ్గర ఉన్నాయి? ఎంతమంది దగ్గర ఉన్నాయి? అలా చూపించండి ఒక్కసారి. మిగతా వాడంతా ఇంట్లో పెట్టేసి వచ్చేసారు. అందుకోసమనే విష్ణు సహస్రనామ పుస్తకాలు కూడా ఇవ్వగానే మళ్ళీ కలెక్ట్ చేసామని చెప్పింది. ఎందుకంటే మన దగ్గర ఇస్తే మనం చక్కగా ప్రతి పూట వాటిని తెచ్చుకుని వాడాలి. అది ఇచ్చింది ఇంట్లో పెట్టుకోవడం కోసం కాదు కదా. వాటిని మనం అనుసంధానం చేయడం కోసం, మనం స్మరించడం కోసం అవి తీసుకున్నది. అయిపోయిన తర్వాత అయితే ఇంట్లో పెట్టి పూజ చేసుకోవచ్చు, పర్వాలేదు. అటు పక్కన ఇటు పక్కన కట్టి పెట్టినట్టున్నారు చూడండి ఒకసారి కాగితాల మీద, ఆ బ్యానర్స్ మీద. ఈ పాసురంలో గోదాదేవి అని మన ఆలయాల్లో స్వామికి ఎడమ వైపు ఒక అమ్మవారు ఉంటారు. ఎంతమంది చూశారు గోదాదేవి ఎలా ఉంటుంది? ఆవిడ ఎలా ఉంటుందంటే బాగానే ఉంటుంది, నిలబడి ఉంటుంది. ఆవిడ యొక్క చేతిలో, ఎడమ చేతిలో ఒక చిలుక కూడా ఉంటుంది. చూసారా, ఎడమ చేతిలో చిలుక ఆవిడ ధరించి ఉంటుంది. ఆ ఆండాళ్ అనేటటువంటి ఆమె శ్రీవిల్లిపుత్తూర్ అని దక్షిణ దేశంలో ఉంది ఒక ఊరు. అక్కడ స్వామి పడుకుని ఉంటాడు వటపత్ర సాయిగా. ఆ ఊళ్ళో ఆ వటపత్ర సాయికి తులసి మాలికలని అందంగా అల్లి సమర్పణ చేస్తూ ఉండేటటువంటి ఒక మహానుభావుడు ఉండేవాడు. విష్ణు చిత్తుల వారు అని ఆయనకి పేరు. ఆ విష్ణు చిత్తుల వారినే పెరియ ఆళ్వార్ అని కూడా అంటూ ఉండేవారు. ఈయన ఆ ఆలయానికి ముందు భాగంలో ఒక మంచి తోట వేసి అందులో తులసి మొక్కలని చక్కగా పెంచి తులసి దళాలని కోసి మాలలుగా గుచ్చి స్వామికి రోజు ఆరాధనకి అర్పిస్తూ ఉండేవారు. ఆయన తులసి మాలల్ని అందంగా గుచ్చడంలో నేర్పరి అన్నమాట. కొంతమంది మాలలు గుచ్చుతూ ఉంటారు, ఆ మాల మెడలో వేసుకుంటే మన మెడంతా మొత్తం ఇలా అలా అక్కడక్కడ పొడుచుకుపోయి మళ్ళీ దాని తర్వాత దానికి ఏదో ట్రీట్మెంట్ చేసుకోవాల్సినట్టుగా ఉంటుంది. అంత అందంగా గుచ్చుతూ ఉంటారు కొంతమంది. కానీ కొందరు గుచ్చిన మాలికలని ఎటు తాకినా మెత్తగానే ఉంటుంది. ఆ మాలికలో ఉండేటటువంటి కాడలెక్కడ పైకి కనిపించవు, గుచ్చుకోవు కూడా. విష్ణు చిత్తుల వారు అట్లా అందంగా మాలికలని అల్లిక నేర్చినటువంటి మహనీయులు అన్నమాట. ఒకనాడు ఆయన తులసి తోటకి వెడితే ఆ తులసి తోటలో మాలికలు గుచ్చే చోట కనిపించింది ఒక చిన్ని పిల్ల. ఆశ్చర్యం వేసింది ఆయనకి, ఇదేమిటి ఇక్కడికి వచ్చింది ఈ పిల్ల, ఎక్కడి నుంచి వచ్చింది తెలియలా. ఆ పిల్లని ఆయనకి సంతానం లేకపోవడం చేత అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. మాలికలు గుచ్చే చోట దొరికింది కనుక ఆమెకు కూడా మాలిక అనే పేరు పెట్టారు. తమిళ భాషలో మాలిక అనాలంటే కోదై అని అంటారన్నమాట, కోదై. ఆ కోదై 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 క్రమంగా గోదా అలా మారిపోయింది అన్నమాట. గోదాదేవి అని ఆవిడకి పేరు వచ్చేసింది. చిన్నపిల్ల రోజు మాలికలు గుచ్చి నాన్నగారు స్వామికి అర్పిస్తూ ఉంటే చూస్తూ ఉండేది, భగవంతుడి కథలు చెబుతూ ఉంటే వింటూ ఉండేది. కృష్ణుడి కథలంటే ఆ పిల్లకి చాలా ఇష్టం. కృష్ణుడి అల్లరి చేష్టలంటే ఎవడికి ఇష్టం కాదు. ఆయన అందరినీ ఏడిపించడం, పెరుగులు దొంగిలించడం, వెన్నెలు ఒంటి నిండా పూసేసుకుంటూ ఉండడం, తనతో పాటు కొంతమంది కూతుల్ని తీసుకెడుతూ ఉండడం, వాళ్ళందరికీ కూడా తలో కాస్త పంచుతూ ఉండడం, ఇది ఆయనకి చిన్నప్పటి నుంచి అలవాటు. ఆ కథలు వింటుంటే గోదాకి భలే సరదాగా ఉండేది. గోదాదేవికి క్రమంగా ఓ 7 ఏళ్ల 8 ఏళ్ల వయస్సు వచ్చేటప్పటికీ కృష్ణుడి కథలు అన్నీ వినేసింది. ఆ కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి అని అనిపించింది, చూడాలి అని అనిపించింది. అమ్మో ఎలా కుదురుతుందమ్మా, కుదరదు కదా అన్నారు నాన్నగారు. ఆ కాదు, నాకు ఎట్లాగైనా వెళ్ళాలి అని అడిగింది గోదాదేవి. ఇప్పుడు మనం ఉండేది కలియుగంలో కదా, కృష్ణుడు ఉన్నది ద్వాపర యుగంలో కదా. మనం ఈ యుగంలోకి రావడానికంటే సుమారు 100 ఏళ్లకి క్రితమే ఆయన అవతారం చాలించి వెళ్ళిపోయాడమ్మా, అంచేత మనం అక్కడ చూడలేము, ఇప్పుడు వెళ్ళలేము. ఒకటి దూరం, ఎక్కడ శ్రీవిల్లిపుత్తూరు దక్షిణ దేశంలో, కృష్ణుడున్న ఊరు ఎక్కడ మధుర నగరం ఎక్కడో ఉత్తరంలో, ఎలా పెడతాం. ఆ రోజున విమానాలు గట్రా ఉన్నాయా ఏమిటి, ట్రైన్స్ మాత్రం ఉన్నాయా, బస్సులైనా ఉన్నాయా, పోనీ నడుచుకుంటూ పోవలసి వస్తుంది. పైగా బోల్డన్ని అడవులు కొండలు నదులు ఇవన్నీ దాటుకుంటూ పోవాలి, చాలా కష్టం తల్లి అని చెప్పారు వాళ్ళ నాన్నగారు. మరి ఎట్లాగా పోనీ, ఆయన లేకపోతే లేకపోయా పోనీ, ఆయన ఉన్న నదినేనా, యమునా నదిలో ఆటలు ఆడాడు కదా, ఆ నదిలోకైనా వెళ్ళి ఒకసారి స్నానం చేసి వద్దాం అంటే, మరి అది కూడా చాలా దూరం అమ్మా, ఎట్లా పెడతాం. మరి పోనీ ఇప్పుడు మనం చూడడం ఎట్లాగా దేముణ్ణి అని అడిగిందిట గోదాదేవి. మీకు ఎప్పుడైనా దేముణ్ణి చూడాలని అనిపించిందా, అనిపిస్తుందా, దేముణ్ణి ఎప్పుడైనా చూసారా మీరు, చూడలేదా. దేవుణ్ణి ఎప్పుడైనా నేరుగా చూసారా, చూడగలరా. చూడగలం. మీరు ఎప్పుడైనా తిరుపతి వెళ్ళారా, ఎంతమంది, అబ్బా ఏం చూశారు అక్కడ, వెంకటేశ్వర స్వామిని చూసారా బొమ్మని చూసారా? ఏం చూశారు? దేవుణ్ణి చూసారా లేకపోతే బొమ్మని చూసారా? అమ్మా, దేవుణ్ణి నిజంగా దేవుడి ప్రతిమని చూశారట అబ్బా, దేవుడి ప్రతిమని చూశారట, దేవుని చూడ. ఇప్పుడు మన దగ్గర పక్కన గుడి ఉంది, ఇక్కడ మన నరసింహస్వామి గుడి వెళ్ళారా? అంతమంది వెళ్ళారు. ఏం చూశారు అక్కడ? నిజం దేవుణ్ణా డూప్లికేట్ దేవుణ్ణా? ఎవరిని చూశారు? నరసింహస్వామి. దేవుడి రూపంలో ఉన్న విగ్రహాన్ని, అదేమిటో దేవుడి రూపంలో ఉన్న విగ్రహాన్ని. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు ఆ పక్కన, అదేమిటిది? ఆ చివర నిజమేనా? అంటే మమ్మల్ని డూప్లికేట్ చూస్తున్నారా ఒరిజినల్ చూస్తున్నారా? దేవుణ్ణి చూచేది ఎట్లా? దేవుడు రెండు రూపాల్లో ఉంటాడు. ఒకటి కదిలే రూపము, రెండు కదలని రూపము. కదిలే రూపాల్లో అప్పుడప్పుడు వచ్చి ఈ భూమి మీద తిరిగి వెడుతూ ఉంటాడు, కృష్ణుడిగా, రాముడిగా, వరాహంగా, నరసింహంగా, వామనుడిగా, త్రివిక్రముడిగా, చేపగా, వరాహముగా, కూర్మముగా. ఇవన్నీ కదిలే రూపాలు. కానీ అప్పుడప్పుడు కదలని రూపం కూడా ఉంటుంది దేవుడికి, అది విగ్రహము అని అంటాం మనం. కదిలే రూపాల్లో వచ్చినప్పుడు కదిలే ప్రతిదీ ఒకనాడు పుట్టాలి, ఒకనాడు వెళ్ళాలి. అందుచేత కదిలే రూపంలో వచ్చే మళ్ళీ పుడుతూ ఉంటాడు, వెడుతూ ఉంటాడు. కదలని రూపాల్లో కూడా ఉంటాడు. ఆ కదలని రూపాల్లో వస్తే కదలకుండానే ఉంటాడు. కదలని రూపాలంటే శిలగ, లోహముగా, అవి కదలవు కదా, అవి కూడా తన రూపంగా చేసుకుని వస్తాడు. అప్పుడు అట్లా ఉంటాడు. ఇవి రెండు ఆయన రూపాలే. ఇప్పుడు మీరు ఇక్కడ గుళ్ళో చూసింది ఎవరిని? కదలని రూపాన్ని. తిరుపతి కొండ మీద చూసింది ఎవరిని? కదలని రూపాన్ని. కదలని ఎవరి రూపాన్ని? ఆయన రూపాన్నే. అంటే ఇప్పుడు మీరు ఆయన్నే చూస్తున్నారా లేకపోతే డూప్లికేట్ చూస్తున్నారా? ఆయన్నే. విగ్రహ రూపమైన ఆయనే, అది కదలని రూపం. అప్పుడెప్పుడో వచ్చింది కదిలే రూపం. కదిలే రూపాల్లో వస్తే కదిలే ప్రతి రూపానికి రూల్ ఉంది. ఏంటి రూలు? ఒకనాడు పుట్టాలి, ఒకనాడు పోవాలి. కదిలేది ఏదైనా అంతే కదా, దానికి ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, డేట్ ఆఫ్ డిపార్చర్ ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ అండ్ డేట్ ఆఫ్ డిపార్చర్ ఈ కదిలే ప్రతి వస్తువుకి ఉంటాయి. కదిలే వస్తువు అంటే చీమ కావచ్చు, దోమ కావచ్చు, మనిషి కావచ్చు, దేవత కావచ్చు, ఇవన్నీ కదిలేవే కదా. ఇందులో ఏ రూపంలో వచ్చినా ఒకనాడు వస్తాడు, ఒకనాడు వెడతాడు. అది ఒక రూపం ఆయనకుండేది. మరొక రూపం ఆయనకుండేటటువంటిది కదలని రూపము. అది పర్వతం కావచ్చు, రాయి కావచ్చు, లోహం కావచ్చు, ఇవి కథలని రూపాలు. ఆ కథలని రూపంలో వస్తే దానికి డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డిపార్చర్ ఉండక్కర్లా, ఎప్పుడు ఉంటాడు ఆయన అట్లా. మన ఊళ్ళో ఉండే కొండలు ఎప్పుడు పుట్టాయి తెలుసిన? ఎప్పుడొచ్చి ఉంటాయి అవి? ఏనాడు భూమి పుట్టిందో ఆనాటి నుంచి ఉండి ఉంటాయి. ఎందుకంటే మధ్యలో మీరు తయారు చేయలేదు కదా, మీ ఊళ్ళో ఇల్లు అంటే మీరు కట్టారు. అంచేత ఆ ఇంటికి ఒకనాడు కట్టిన తేదీ ఉంటుంది, కానీ పర్వతానికో ఉంటుందా? డేట్ ఆఫ్ అపియరెన్స్ అండ్ డేట్ ఆఫ్ డిసపియరెన్స్ ఉంటాయా? ఉండవు. పర్వతం ఎప్పుడు ఉంటుంది అట్లా, రాయి ఎప్పుడు ఉంటుంది అట్లా. ఎందుకంటే రాళ్ళు మీరు తయారు చేయలేరు కదా, ఇటుకలంటే మీరు తయారు చేస్తారు, ఈ స్టాండ్ అంటే మీరు తయారు చేస్తారు, కానీ రాళ్ళని మీరు తయారు చేశారా? నో. దే ఆర్ దేర్ రైట్ ఫ్రమ్ ద అపియరెన్స్ ఆఫ్ దిస్ ఎర్త్. ఏనాడు భూమి తయారైందో అప్పటి నుంచి ఆ రాళ్ళు కూడా ఉన్నాయి, ఆ కొండలున్నాయి, ఆ గుట్టలున్నాయి, ఆ పర్వతాలున్నాయి, ఆ శిలలున్నాయి. దాన్ని ఆయన రూపంగా చేసుకుంటాడు. ఆయన అచేతనాల్లో ఉంటాడు, చేతనాల్లో కూడా ఉంటాడు. మరి ఇప్పుడు మీరు చూశారా లేదా? ఎవరిని? వెంకటేశ స్వామిని. ఆయన్నే నేరుగా చూశారా లేకపోతే ఆయన విగ్రహాన్ని చూశారా? ఆ విగ్రహం అంటే ఆయనే కదా. ఇప్పుడు ఇక్కడ మా యజ్ఞాచార్యుల స్వామివారు ఉన్నారు ఇక్కడ, మీరు యజ్ఞాచార్య స్వామివారిని చూస్తున్నారా, ఆయన విగ్రహాన్ని చూస్తున్నారా? మరంటే అది ఆయన విగ్రహమే కదా, అది ఇది కదిలే రూపం ఇది కదా, ఇది కదిలే రూపాన్ని చూస్తున్నారు ఆయన్నే. కానీ ఆయన్ని చూడటల్లా, ఆయన శరీరాన్ని చూస్తున్నారు మీరు, రైట్? మీరు లోపల ఉండే ఆత్మన చూస్తున్నారు, శరీరాన్ని చూస్తున్నాం మనం. ఇప్పుడు మనందరికి కూడా అంతే, నేను నేను అని మీరు ఎవరు అనుకుంటున్నారో ఆ నేను ఎవరికి కనిపించదు. మీకు మీరెవరో తెలియదు, మీ శరీరం తెలుసు మీకు కూడా అంతే. అయితే ఆ శరీరాన్ని ఒకనాడు ఇక్కడే వదిలిపెట్టేసి తర్వాత మనం పెడతాం టైం వచ్చినప్పుడు, ఇప్పుడు కాదు టైం వచ్చినప్పుడు. లోపల ఉండేది మనం వేరు, ఇది మన శరీరం. కానీ శరీరాన్ని చూసి మీరు వీడే అంటున్నారా లేదా? లేదండి, మేము మధు గారి శరీరాన్ని చూస్తున్నామండి అంటున్నారా? అంటారు అలాగా? అనరు కదా. ఎవరిని చూస్తున్నారు మీరు? మధు గారినే చూస్తున్నారు, అవునా కదా. మరి ఇప్పుడు కొండ మీద నిలబడ్డ ఆయన్ని ఆయన చూస్తున్నారా లేకపోతే ఆయన విగ్రహాన్ని చూస్తున్నారా? ఇక్కడ పైన మన సింగరాయ కొండ మీద ఉండేటువంటి నరసింహస్వామిని చూస్తున్నారా లేదా ఆయన విగ్రహాన్ని చూస్తున్నారా? స్వామినే చూస్తున్నాం, స్వామినే చూస్తున్నాం, కానీ మనకి నమ్మకం లేదు. చూసారా, దేవుణ్ణి మనం చూస్తున్నాం, కానీ చూస్తున్నాం అనే విషయం మనకి నమ్మకం కుదరటం రా. కదిలితే నమ్ముతామండి, కదిలితేనే ఉంటావేమిటి అక్కడ? ఆయన మీ ఇంట్లో కూడా ఉన్నాడు తెలుసునా? మీ ఎంతమంది ఇండ్లలో పూజా మందిరాలు ఉన్నాయి చెప్పండి? మీ పూజా మందిరంలో ఏముంది? దేవుడు ఉన్నాడా లేకపోతే ఆయన పాట ఉందా? దేవుడే ఉన్నాడా? అంటే మీరు దేవుడిని చూస్తున్నారా? కానీ నమ్మారా దేవుడిని చూస్తున్నామని? నమ్మలా. దేవుణ్ణి మీరు చూస్తున్నారు, కానీ అది దేవుడు అనేటువంటి నమ్మకం, ఇదే దేవుడి విగ్రహం, ఈ దేవుడి పటం అని అనుకుంటున్నారు తప్ప ఆయనే దేవుడు అనే నమ్మకం మనకి కలగటం లేదు. అక్కడ మనం పొరపాటు పడుతున్నాం, అక్కడ మనం నష్టపోతున్నాం. కనిపించే రూపంలో నమ్మడం మనకి అలవాటు కాల. ఒకనాడు మనకి తెలిసేది, దాని తర్వాత మర్చిపోయాం. చిన్ని రూపంలో ఎదురుకుండా కనిపిస్తే పూతన ఈ ఉయ్యాల్లో పడుకొని చిన్ని పిల్లాడా దేవుడు అంటే వీడిని శుభ్రంగా నోట్లో వేసుకుని జున్ను ముక్క నవ్విలినట్టుగా నవ్విలేస్తా అనుకుంది ఆవిడ. అనుకుని వెళ్ళి పట్టుకుంది ఆ పిల్లాడిని. ఏమైంది? పాపం ప్రాణాన్ని కోల్పోయింది. దేవుడు అంటే ఎంత ఉండాలి? ఇప్పుడు అంత రూపము, ఇంత కళ్ళు, ఇంత పళ్ళు, ఇంత ఒళ్ళు, ఇంత గోళ్ళు, అవన్నీ ఉంటే దేవుడా? అలా అనుకుంది పాపం పోతన. ఆ ఇంత పిల్లాడు ఉయ్యాల్లో ఉంటే ఆయన దేవుడు అండి, ఇలా తీసుకుని తినేస్తాను అనుకుంది పాపం ఆవిడ. కానీ దేవుడు ఎప్పుడు దేవుడే, ఇంతున్నా దేవుడే, అంతున్నా దేవుడే. నిప్పు ఎంతుంటేనండి కావుతుంది? ఇంత నిప్పు ఉండాలా ఆవిడ కావడానికి? మొదటి రోజున మనం మదనం చేసినప్పుడు ఎంత నిప్పు వచ్చింది చూసారా? ఎవరున్నారు మొదటి రోజున అగ్నిమదనం చేసినప్పుడు ఎంత నిప్పు వచ్చింది? చిన్న రవ్వలు. ఇప్పుడు ఎంత ఉంది? అమ్మో చాలా పనులు చేయొచ్చు దాంతో కావాలంటే. నిప్పు ఎంత ఉండాలి కాల్చాలంటే? ఎంతున్నా చాలు, ఇంతుండాలని నియమం లేదు. దేవుడు ఎంత ఉండాలి మన పాపాలు పోగొట్టాలంటే? ఇంత రూపం ఉంటేనే దేవుడా? ఇంతుంటే దేవుడు కాదా ఏంటి? కానీ మన ఉద్దేశ్యం దేవుడు అంటే ఇంత ఉండకూడదు, అంత ఉండాలండి. దేవుడు అంటే కదులుతూ ఉండాలండి, దేవుడు అంటే మాట్లాడాలండి, దేవుడు అంటే మనం పెడితే తినాలండి. తినాలా? మీ ఇంట్లో పూజా మందిరంలో మీరు కూర్చున్నప్పుడు మీరు అక్కడ పెట్టుకున్నటువంటి ఆ చిన్న విగ్రహం ఒకసారి ఇలా పైకి లేచి ఏమండి బాగున్నారా అంది అనుకోండి, ఏం చేస్తారు మీరు అప్పుడు? లగేజ్ మళ్ళీ అక్కడ ఎక్కడైనా ఉంటారా చుట్టుపక్కల? అలా అంటారా, అయ్యా వచ్చావా అని? ముందర అక్కడి నుంచి తలుపు తీసి పరుగు గడగడ వణుకుతూను. భయపెట్టడానికి దేవుడు కాదు, భయాలు పోగొట్టడానికి దేవుడు. అందుకే ఆయన కదలడు. ఆయన మాట్లాడినా అంతేనండి మన బతుకు. మనం పూజా మందిరంలో కూర్చోగానే ఏమో ఎలా ఉన్నావు అన్నాడు అనుకోండి, అయిపోయి టకమని గుండెనే ఆగిపోతుంది, లేదా అక్కడి నుంచి ఎటైనా మనం పారేనే పోతాం. మాటలాడ్డందుకే అయినా పోని మా నాన్న పెడితే తినొచ్చు కదండి. పాపం మీరు చక్కగా ఓ బుట్టెడు లడ్డూలు చేసుకున్నారనుకోండి, ఆయన ముందర పెట్టి అలా కళ్ళు మూసుకుని నైవేద్యం పెట్టి తెరిచేటప్పుడు బుట్టంతా ఖాళీ చేసేయడం అనుకోండి, మళ్ళీ ఎప్పుడు ఆయన మొహం చూస్తారా? మీరు పెడతారా మళ్ళీ ఎప్పుడైనా? అందుకే ఆయన తినడు. ఆయన తిండి లేక మన దగ్గరికి రాడు, మాటలాడేవాడు లేరని మన దగ్గరికి రాడు, మనకి తిండి పెట్టడానికి వస్తాడు. మన మనస్సుతో మాట్లాడటానికి వస్తాడు ఆయన. ఫిజికల్ గా కాదు మనస్సుతో మాట్లాడతాడు. ఏ ద్రవ్యంలో ఆయన ఉంటాడో ఆ ద్రవ్యపు రూల్ పాటిస్తాడు. ఇది ఆయన గొప్పతనం. ఆయన కర్రలో ఉంటే కర్ర నియమాన్ని పాటిస్తాడు, రాతిలో ఉంటే రాతి నియమాన్ని పాటిస్తాడు, లోహంలో ఉంటే లోహ నియమాన్ని పాటిస్తాడు, మనిషిలో ఉంటే మనిషి నియమాన్ని పాటిస్తాడు, జంతువులో ఉంటే జంతు నియమాన్ని పాటిస్తాడు. ఎందులో ఉంటే ఆ నియమాన్ని పాటిస్తాడు. రాయి నియమం ఏమిటి చెప్పండి? కదలచ్చా? తనంతట తాను రాయి. మాట్లాడచ్చా? తినచ్చా? అందుకే తినడు, అందుకే మాట్లాడు, అందుకే కదలడు. ఏ ద్రవ్యంలో ఉంటే ఆ ద్రవ్యపు రూల్ ఎగెనిస్ట్ గా ఎప్పుడు ఆయన ఏమీ చేయడు. అందుకే ఆయన ఒక లోహంలో ఉన్నా ఒక శిలలో ఉన్నా ఆ లోహపు నియమానికి శిలా నియమానికి కట్టుబడి ఉంటాడు. ఆయన ఒకసారి మనిషిగా వచ్చాడు, ఆయన తెలిసిన మీకు దేవుడు రాముడిగా వచ్చాడు, రాముడిగా వచ్చాడు. అందరూ వచ్చి ఆయన దగ్గరికి నువ్వు దేవుడివయా అన్నారు. నో, నేను మనిషిని అన్నాడు. మనిషిలో వస్తే మనిషిగానే ప్రవర్తిస్తాడు, దేవుడిగా ప్రవర్తించడు. కృష్ణుడిగా వస్తే నువ్వు మనిషివాయ్ అన్నారు. పాపం బాధపడ్డాడు, తలా నోరు కొట్టుకున్నాడే. నేను కృష్ణుడిగా మనిషిగా రాలే, దేవుడిగా వచ్చాడే. అందుకు దేవుడిగానే ప్రవర్తించాడు. కృష్ణుడిగా దేవుడు, రాముడిగా మనిషి, నరసింహమై సింహముగా వచ్చాడు. ఏ రూపంలో వస్తే ఆ రూల్ పాటిస్తాడు. ఇప్పుడు చెప్పండి మీరు, మీ కొండ మీద ఉండే ఆయన దేవుడా రాయా విగ్రహమా? దేవుడేనా? మీ ఇంట్లో మీ పూజా మందిరంలో ఉన్న ఆయన దేవుడా పటమా? నిజంగా నమ్మేమా? మన దగ్గర ఉన్నాడు దేవుడు, కానీ మనకి నమ్మకం తక్కువ. అందుకే మనం నష్టపోతున్నాం, దేవుడి అనుగ్రహాన్ని పొందలేకపోతున్నాం. మనకు ఆ నమ్మకం ఏర్పడితే ఎక్కడికి పోనక్కర్లే, మనం ఉన్న చోట ఆయన మనతో మాట్లాడతాడు. ట్రూ. ఇది చెప్పారు విష్ణు చిత్తుల వారు వాళ్ళ అమ్మాయికి. మన కోసమని ఆయన విగ్రహ రూపాన్ని ధరించి ఎన్నో ఆలయాల్లో మన కోసం ఉన్నాడమ్మా అని చెప్పారు. అయితే అవన్నీ నేను చూస్తాను నాన్న అన్నాడు. కమాన్ తీసుకెళ్ళారు ఆయన. అన్ని ఆలయాల్లో దేవుణ్ణి చూపించారు. గోదాదేవి చూసింది. రంగనాథుడు అంటే భలే ఇష్టపడింది ఆమెకి. రంగనాథుడు అంటే బాగా ఇష్టం. కానీ రంగనాథుడితో మరి మాట్లాడడానికి లాభం లేదు కదా, మాట్లాడాలి అని అనిపిస్తుంది. మన మనుషులం కదా, మాట్లాడాలని అనిపిస్తుంది. మాట్లాడాలనుకుంటే మాట్లాడలేదని మరి ఎట్లా? ఎవరికైనా ఆయన ఇట్లా వచ్చి మాట్లాడకుండా ఉండిపోయి వాళ్ళకి కష్టం కలిగించి వాళ్ళని బాధ పెట్టినప్పుడు వాళ్ళు ఎట్లా తట్టుకున్నారో నాన్న నాకు చెప్పవా అని అడిగింది గోదాదేవి. అంటే గోపికల యొక్క కథ చెప్పారు వాళ్ళ నాన్నగారు. ఒకనాడు గోపికలకి కనిపించాడు, తర్వాత మాయమైపోయాడు కూడా. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు కూడా కృష్ణుడిలాగా అనుకరించారు. అనుకరించడం అంటే ఇమిటేట్ చేయడం అని అర్థం. ఇమిటేట్ చేసి తట్టుకోగలిగారు వాళ్ళు. మరి నేను కూడా అట్లాగే ఇమిటేట్ చేస్తే ఎస్ యు కెన్. అప్పుడు గోదాదేవి తనని ఒక గోపికగా భావించుకుని తమ ఊళ్ళో తమ ఇంటి ప్రక్కనుండేటటువంటి గుడిలో ఆదిశేషుడి మీద పడుకుని ఉన్నటువంటి స్వామిని చూసి ఈయన సాక్షాత్తు పరమాత్మ అని గుర్తించి ఆయన దగ్గర ఒక వ్రతం చేసింది 30 రోజులు. అదే తిరుప్పావై అంటారన్నమాట. అది చేసేటప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాట పాడింది. సరే, ఆ పాటలు పాడిన తర్వాత విగ్రహ రూపంలో ఉండేటటువంటి స్వామి రంగనాథుడు నిజానికి గోదాదేవికి తాను ప్రసన్నుడయ్యాడు. ప్రసన్నుడు అవ్వడం అంటే గోదాదేవి వాళ్ళ నాన్నగారు కట్టినటువంటి మాలికల్ని ఆయన బుట్టలో పెట్టేసి తోటకెళ్ళినప్పుడు తాను వేసేసుకుని చూసుకుంటూ ఉండేది. నూతిలో తెలియదు పాపం వేసుకోవచ్చో వేసుకోకూడదు అని కూడా తెలియదు పాపం చిన్నపిల్లకి. దాన్ని వేసుకుని అక్కడ వాళ్ళ ఇంట్లో నెయ్యి ఉండేది. ఆ నూతిలో చూసుకునేది, నేను స్వామికి తగునా తగుదునా తగుదునా అని చూసుకునేది. మళ్ళీ తీసేసి బుట్టలో పెట్టేస్తూ ఉండేది. ఓ రోజున అలాగే తను వేసుకున్నప్పుడు వాళ్ళ నాన్నగారు తోటలోంచి పని మానేసి వచ్చేసారే, వస్తే ఈ పిల్ల వేసుకుని తిరుగుతోంది. అవ్వ తప్పు కదా, పాపం తెలియదు కదా, ఈడు వేసేసుకుంది మాలికల్ని. మనం వేసుకుంటే ఆ మాలికలు ఏమైపోతాయి? అపవిత్రమైపోతాయి కదా. అందుకోసం ఆ మాలికల్ని ఇంకా దేవుడి దగ్గరికి పట్టుకెళ్ళలేదు ఆవేళ. అయ్యో దేవుడికి మాలికలు ఇవ్వలేకపోయానే అని పాపం ఆయన విచారంతో పడుకున్నాడు. పడుకుంటే ఆయనకి నిద్రలో దేవుడు కనిపించాడు. ఏమండి మామగారు, మాలికలు పట్టరాలేదేంటి అని అడిగాడు. ఏందయ్యా ఏ మామగారు ఏంటి మామగారు ఏమిటి మాలికలు పట్టరాలేదేంటయా అని అడిగారు. అంటే మా అమ్మాయి వేసుకుంది కదా పాడైపోయాయి మాలికలు, అందుకే పట్టరాలేదా. అయ్యో నువ్వు ఈవేళ చూసావా, రోజు అలానే చేస్తుంది అన్నట్టు. నువ్వు ఈవేళ చూసావు కానీ రోజు నువ్వు పట్టుకొచ్చే మీ అమ్మాయి వేసుకున్న మాలికలే పట్టుకొస్తున్నావా? అయ్యయ్యో నేను ఇన్ని రోజుల నుంచి అపచారం చేస్తున్నానా? నువ్వు అపచారం కాదయా, ఉపచారమే చేస్తున్నావు. నాకు ఆ మాలికలే కావాలి. గోదాదేవి పెట్టుకుంటే ఆ మాలికలకు కొత్త పరిమళం వస్తుందో అంచేత నాకు ఉత్తి పువ్వుల మాలలు అక్కర్లేదు, గోదాదేవికి ముందర మాలికలు వేసి ఆ పరిమళం దానికి ఎక్కాక అప్పుడు నాకు ఆ మాలికలు పట్టుకొచ్చి ఇవ్వండి అని విష్ణు చిత్తుల వారికి అంటే గోదాదేవి వాళ్ళ నాన్నగారికి, ఆలయంలో ఉండే అర్చకులకి కూడా భగవంతుడు ఆదేశించాడట. విష్ణు చిత్తుల వారికి మెలకు వచ్చింది. అమ్మో ఎవరి పిల్ల, నా పిల్ల అనుకున్నాను తోటలో దొరికితే, ఈమె మామూలు పిల్ల కాదు, ఈవిడ వేసుకున్నటువంటి మాలికలని పట్టుకొచ్చి తనకి ఇవ్వాలని దేవుడు చెప్పాడంటే ఈవిడ సామాన్యురాలవుతుందా? నన్ను రక్షించటానికి వచ్చింది పిల్ల అని ఆ గోదాదేవిని చూసి అమ్మా నువ్వు నా రక్షకురాలివి అన్నారన్నమాట. ఈ మాటని తమిళంలో అన్నారని, తమిళంలో ఆండాళ్ అన్నారు. ఆండాళ్ళు అంటే అర్థం ఏంటి? రక్షకురాలు అని అర్థం అన్నమాట. నన్ను రక్షించడానికి వచ్చావోయ్ అన్నారు. ఆవేళ నుంచి గోదాదేవి పేరు ఆండాళ్ళు అయిపోయింది అన్నమాట. అప్పటిదాకా గోదాదేవి గోదాదేవి అనేవాడు. ఆవేళ నుంచి ఆండాళ్ ఆండాళ్ అండం ప్రారంభించారు అందరూ కూడా అన్నమాట. స్వామికి కూడా అది ఇష్టమైంది. గోదాదేవి వ్రతం చేసింది, 30 పాటలు పాడింది. స్వామి వాటిని ఆనందంగా స్వీకరించాడు. ఆ తర్వాత గోదాదేవిని పిలిపించుకున్నాడు శ్రీరంగానికి. విగ్రహ రూపంలో ఉంటూ గోదాదేవి స్వామిని వివాహం చేసుకుంది. గోదాదేవి ఒక మనిషి పిల్ల కదా, రంగనాథుడు విగ్రహ రూపంలో ఉన్నాడు, కానీ ఆయన తన అర్చకుల్ని పంపించాడు అక్కడికి, తన పరివారాన్ని పంపించాడు, తన వాహనాన్ని పంపించాడు. గోదాదేవిని దాని మీద తీసుకొచ్చారు. అక్కడ గోదాదేవికి రంగనాథుడి యొక్క మూర్తికి వివాహం జరిగింది. ఆ తర్వాత గోదాదేవి ఆ రంగనాథుడితో పాటు కలిసి గర్భాలయం దగ్గరికి వెళ్ళిన తర్వాత గర్భాలయంలో స్వామి పాదాల దగ్గరికి వెళ్ళింది, మరి కనిపించలేదు గోదాదేవి అంటే. గోదాదేవి వాళ్ళ నాన్నగారు ఏడుపు ప్రారంభించారు, అయ్యో ఏది మా అమ్మాయి అంటే అర్చక ముఖంగా అప్పుడు దేవుడు మాట్లాడేట, ఏమిటి మా అమ్మాయిని అడుగుతారండి, ఇప్పుడే కదా వివాహం చేసి పంపించారు, మరి నా దగ్గరికి వచ్చింది కదా, మరి నీ దగ్గరికి వస్తే మరి మేమెట్లా చూసేదా, మరి మీ దగ్గరికి పంపిస్తే నేనెట్లా ఉండేది అన్నట్టు. లేదు లేదు మా అమ్మాయి మాకు కనిపించాలి అంటే, మరి మీ అమ్మాయిని పంపిస్తే మరి మేము కూడా రావాలి కదా, పర్లేదు వచ్చేవయ్యా మా ఇంటికి అంటే, ఇల్లరికని రమ్మంటారా, అల్లుడు ఇంటికి వస్తే ఏమంటారు, ఇల్లరికంలో ఉన్న మజా అది అందరికీ తెలియదు, అది అనుభవించుతే తెలియనులే అన్నాడు పాపం ఆయన. ఇది మొట్టమొదటి పాపం చేసిన ఆయన ఒక రంగనాథుడు. మరి నన్ను కూడా రమ్మంటారా, ఏ తప్పకుండా రావయా, ఎవరన్నా రప్పకుండా రమ్మని, విష్ణు చిత్తుల వారు అంటే సరేలేండి విష్ణు చిత్తుల వారు, మరి మీరు జాగ్రత్తగా మీ ఊరు వెళ్ళిపోండి సిరివిల్లి పుత్తూరుకి, మీరు అక్కడికి చేరేటప్పటికి మేము వచ్చి మీ ఇంట్లో ఉంటానులేండి అన్నాడట రంగనాథుడు. పాపం విష్ణు చిత్తుల వారు నేరుగా శ్రీవిల్లి పుత్తూరు వచ్చేసారు. ఆ వచ్చేసేటప్పటికీ రంగనాథుడు గోదాదేవిని గరుడాళ్ళు వారి మీద తీసుకుని నేరుగా ఆ గోదాదేవి ఉండే ఇంటికి వచ్చి అక్కడ తక్కమని నిలబడి ఉన్నాడనమాట. విష్ణు చిత్తుల వారు వచ్చేటప్పటికీ గోదాదేవి ఆల్రెడీ అక్కడ చేరిపోయింది, రంగనాథుడు కూడా ఉన్నాడు, గరుత్మంతుడు కూడా పక్కన ఉన్నాడనమాట. ఇప్పటికీ అట్లానే ఉన్నారు. ఇప్పటికీ శ్రీవిల్లి పుత్తూరు ఎవరైనా వెళ్ళి ఉంటే, అదో అక్కడ ఆవిడెవరో చూ ఎత్తుతోంది, ఎవరైనా ఎత్తాడు, అదో ఆయన కూడా వెళ్ళారు, ఇక్కడ మీరు కూడా వెళ్ళారండి, అబో ఆ శ్రీవిల్లి పుత్తూరులో ఈవేళ మనం చూసే ఆండాళ్ సన్నిధిలో రంగనాథుడు పక్కన గరుత్మంతుడు కూడా ఉంటారు. అదే వాళ్ళ ఇల్లు, ఆ వటపత్రసాయి కోవిల పక్కనుంది వాళ్ళ ఇల్లు. ఈవేళ అక్కడ శ్రీవిల్లి పుత్తూరు ఆండాళ్ళు కోవిలుగా ఉంది ఇప్పటికి కూడా అన్నమాట. అయితే విగ్రహంగా గోదాదేవి ఉందంటే ఎవరైనా విగ్రహం తయారు చేయించి అక్కడ ప్రతిష్ట చేశారేమో అనుకున్నారు, నో, అది ఎవరు ప్రతిష్ట చేస్తే అక్కడికి వచ్చినటువంటి విగ్రహం కాదు, అది సాక్షాత్తు రంగనాథుడు గోదాదేవిని తీసుకుని వస్తే ఆ గోదాదేవి ఇప్పటికీ అక్కడ అట్లా ఉంది. మీకు ఎట్లా తెలుసునండి, మీరు చూశారో అని అడగకూడదు మళ్ళీ. ఇది జరిగింది కలియుగము ఆరంభమైన మొదటి 100 సంవత్సరాల్లో జరిగింది ఈ చరిత్ర, 1st century ఆఫ్ దిస్ కలియుగ, అంటే 5000 ఏండ్లకి పూర్వం జరిగింది. ఆ తర్వాత 4000 సంవత్సరాలు జరిగిపోయాయి. రామానుజాచార్యుల వారు 11వ శతాబ్దంలో ఉన్నారు. 11వ శతాబ్దం అంటే ఇప్పుడంటే 1000 ఏళ్లకు ముందన్నమాట. కలియుగం ఆరంభమై ఇప్పటికి 5000 ఏళ్ళు అయింది. అంటే 4000 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఇప్పుడు 1000 ఏళ్ళు. రామానుజాచార్యుల వారు గోదాదేవి చరిత్ర చదువుకునేటప్పుడు గోదాదేవి ఏదో ఒక ప్రార్థన చేసింది, కానీ ఆ ప్రార్థనని నెరవేర్చలే. నేను నీకు 100 గంగాళాలతోటి పాయసం పెడతా అంది గోదాదేవి. నాకు కనుక నిన్ను చేరేట్టు నువ్వు అవకాశం ఇస్తే నీకు 100 పాయసాలతోటి పెడతాను. కానీ గోదాదేవికి వివాహం చేసి ఆ తర్వాత ఆయనలో చేర్చేసుకున్నాడు. ఆయన 100 గంగాళాల పాయసం అనేది పెట్టలే. రామానుజాచార్యుల వారు 4000 సంవత్సరాల తదుపరి ఆ చరిత్ర చదువుతుంటే గోదాదేవి ఇట్లా పెడతానంది కదా, మరి తర్వాత ఎప్పుడైనా పెట్టినట్టుగా ఎక్కడైనా చరిత్ర ఉందా అంటే లేదండి అన్నారు. పోనీ ఎవరైనా పెట్టారా అంటే తెలియదండి అన్నారు. అయ్యయ్యో, గోదాదేవి ఒక మాట అన్న తరువాత ఆ మాట నెరవేరాలి కదా, అది ఎవరు నెరవేర్చలేదు, ఆవిడే నెరవేర్చలేకపోయింది, మిగతా వాళ్ళు ఎవరు నెరవేర్చలేదే, అన్న మాట అట్లా వ్యర్థమైపోకూడదు కదా. పోన్లేండి ఇప్పుడు మనం చేద్దాం గోదాదేవి తరఫున అనుకున్నారట. ఎవరు? రామానుజాచార్యుల వారు. వారు శ్రీవిల్లిపుత్తూరు నుంచి అమ్మతో దగ్గర ఆజ్ఞ తీసుకుని అక్కడి నుంచి వారు గోదాదేవి ఎక్కడ ప్రార్థన చేసి అర్పిస్తానందో ఆ ఊరెళ్ళి 100 గంగాళాల పాయసం చేసి దేవుడికి సమర్పణ చేయించి అక్కడి నుంచి ఆ ప్రసాదం తీసుకుని శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ళమ్మవారి సన్నిధికి వచ్చి ఆ తల్లి ముందర పెట్టి, అమ్మా ఆవేళ నువ్వు ప్రామిస్ చేసావు 100 గంగాళాలు అర్పిస్తానన్నావు, కానీ మళ్ళీ నువ్వు అర్పించలేకపోయావు స్వామి దగ్గరికి చేరడం చేత, నీ ప్రామిస్లా ఉండిపోయింది కదా, దాన్ని నేనిప్పుడు నెరవేర్చాను తల్లి నీ తరఫున అని విన్నవించారట శ్రీవిల్లిపుత్తూరులో. ఆయన ఈ మాట చెప్పగానే గర్భాలయంలో ఉండేటటువంటి గోదాదేవి విగ్రహం, ఆ గర్భాలయానికి ముందుండే మండపంలో అక్కడ ఒక బల్ల ఉంటే ఆ బల్ల మీదకు వచ్చింది. చండి వచ్చి, అన్నా అందట. ఎందుకని అన్నా అంటే, ఎప్పుడైనా ఒక అమ్మాయి ఏదైనా ప్రామిస్ చేస్తే, ఇదివరకు రోజుల్లో, ఈ రోజుల్లో కాదు ఇదివరకు రోజుల్లో, అయ్యో మా చెల్లాయో మా అక్కయ్యో ఈ ప్రామిస్ చేసింది కదా అని ఆవిడ యొక్క సోదరులు ఆ కోరిక తీర్చిపెట్టేవారట. ఇప్పటికీ ఉన్నారు అలాంటి వాళ్ళు ఎవరైనా? ఇంకా వాళ్ళ దగ్గరికి ఏం లాక్కోవాలని చూసేటోళ్ళే ఉంటారు తప్ప, వాళ్ళకి ఏం చేసి పెడదామని చూసేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఒక సోదరి ఆడినటువంటి ప్రతిజ్ఞకి ఆవిడ తాను తీర్చలేకపోతే ఆవిడ సోదరులు దాన్ని తీర్చి పెడతారట. నేను ఎప్పుడో ప్రామిస్ చేశా కానీ నేను తీర్చలా, నా తరఫున నువ్వు ఆ ప్రామిస్ తీర్చేవయా, కనుక నిన్ను నేను నా అన్నగా స్వీకరిస్తున్నా అని గోదాదేవి విగ్రహం అన్నా అందట. అందుకోసమే రామానుజుల వారిని గోదాదేవికి సోదరులు, గోదా అగ్రజులు అని అంటారు రామానుజుల వారి. ఇప్పటికి కూడా గోదాదేవిని రామానుజ సోదరి అని అంటారు అన్నమాట. ఇప్పటికే ఆ సంప్రదాయం ఉంది అట్లా. అంటే 4000 ఏండ్ల తర్వాత కూడా విగ్రహ రూపంలో ఉన్న గోదాదేవి మాటలాడింది, స్పందించింది, అందుకోసం చెప్తున్నాను. అంటే విగ్రహ రూపంలో ఉంటే మన మాట వినరు, ఏమో మనకేం చెయ్యరు అని అనుకోకూడదు. నీకు హృదయం అంటూ ఉంటే ఆ హృదయం నిండుగా ప్రేమ విశ్వాసము ఉంటే ఆ విగ్రహమే నీ కోసం నీకు కోరినవి చేసి పెడుతుంది. ఇది మనకి తెలియాలి. అందుకు చెప్తున్నా అలాంటి గోదాదేవి తాను పాడిన 30 పాటలలో ఒక పాట, ఇప్పుడు మనకి దాని మీద రాసి పెట్టిన పాట, అది 4వ పాట. ఆ పాటలో తాము వ్రతం చేయడానికి సిద్ధపడుతుంటే కావలసినవన్నీ కృష్ణుడు ఇస్తాను అని అన్నాడట. ఆయన ఇస్తా అన్నాడు కదా అని ఇంకా మిగతా దేవతలంతా వచ్చి అయ్యా మేమేం చేయమంటారు, మమ్మల్ని ఏం చేయమంటారు అని అడగడానికి వచ్చారు. అలా వచ్చిన వాళ్లలో వానదేవుడు కూడా వచ్చాడట అక్కడికి. ఆ వానదేవుడి పేరు వరుణుడు. గోదాదేవి మీరంతా ఏదో వ్రతం చేస్తున్నారట, కృష్ణుడు కూడా వస్తున్నట్ట, మరి మమ్మల్ని ఏం చేయమంటావు అని అడిగేట వానదేవుడు. అప్పుడు గోదాదేవి వానదేవుడికి ఇట్లా చేయి అని ఇచ్చినటువంటి ఆజ్ఞ ఆ పాసురం. ఆళి మరై కన్నా, ఆళి అంటే గుండ్రంగా అలా ఆకాశం అంతా వ్యాపించి కురిసేటటువంటి పెద్ద పెద్ద వానలకి నిర్వాహకుడు అంటే సమర్థుడు అలాంటి ఓ కన్నా ఓ వానదేవా అని అర్థం అన్నమాట. వానదేవా నువ్వు వర్షించాలి. ఎలా వర్షించాలి? ఒన్ను నీ కై కరవే, ఏమాత్రము దాపరికము వద్దు. వర్షించేటప్పుడు దాపరికం వద్దయా, చక్కగా ఉదారంగా వర్షించు. కొన్ని కొన్నిసార్లు వాన వస్తుంది అలాగా కొద్ది కొద్దిగా అలా జల్లు 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 జల్లుకుంటూ పోతుంది. మనకి బాగానే కావాలి నీళ్లు, కానీ అది అక్కడక్కడక్కడ చుక్క 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 జల్లుకుంటూ పెడుతుంది. ఎందుకు ఉపయోగం ఉండదు. బాగా వర్షించాలి. ఇంకేత నువ్వు ఎప్పుడు కూడా కై కరవే దాపరికము వద్దు సుమా. ఎలా వర్షించమంటావమ్మా అంటే అక్కడక్కడ ఉండే పై పై గుంటల్లో నీళ్లు తీసుకుని కాదయ్యా వర్షించడం. ఆవి అంటే సముద్రం. ఆ సముద్రము లోపటి కంట నువ్వు వెళ్ళాలి. ఆ సముద్రము లోపటి కంట దూరాలి. ఆ కింద నుండే నీళ్ల దాకా పీల్చాలి. ఆ నీళ్లు పీల్చి కడుపు నింపుకుని అప్పుడు ఆకాశమంతెత్తు ఎగరాలి నువ్వు. ఆకాశమంత వ్యాపించాలి. అప్పుడు నిన్ను చూస్తే ఎలా ఉండాలి? ఆర్తు ఏరి నువ్వు పైదాకా ఎక్కిన తర్వాత ఊరి ముదల్వన్ ఉరువంబోల్ మెయ్ కరుత్తు. సృష్టి చేసేటప్పుడు భగవంతుడి యొక్క ఆ దివ్య మంగళ విగ్రహం నీలి కాంతులీనుతూ ఉంటుందే, అలా ఉండాలి నీ శరీరం. నీరు నిండిన మేఘాలు ఎలా ఉంటాయి? నీలి వర్ణంలో ఉంటాయి కదా, నీలి కాంతులీనుతూ ఉంటాయి. నిండు నీరు నీరుంటే మేఘంలో నీలి కాంతులతో ఉంటాయి. అలాగ మెయ్ కరుత్తు నీ దేహాన్ని నీలి వర్ణంలో మార్చుకో మా స్వామిలాగా. ఆ తర్వాత ఏం చేయాలి? మా స్వామి చేతిలో పాడి అంతోళుడై చక్కటి అందమైన చేతులు కలిగినటువంటి వాడు మా స్వామి. ఆయన పద్మనాభుడని పేరు. సృష్టి చెయ్యాలి అంటే తన నాభిలోంచి ఒక పద్మాన్ని తీసి అందులో బ్రహ్మగారిని పెట్టి ఆయనకి వేదాలు చెప్పి సృష్టి చేయవయా అంటే ఆయన చేసిన సృష్టి ఇదంతా. ఆవేళ బ్రహ్మ ఆయనలోంచి బయటికి రాగానే స్వామి చేతిలో ఉండే చక్రము శంఖము ఆనందంతో పొంగిపోయాయిట. నువ్వు కూడా అట్లా కనిపించాలి మాకు. పద్మనాభన్ అంటే పద్మనాభుడు అని పేరు. ఆయన యొక్క చేతిలో ఉండేటటువంటి ఒక చక్రం ఉంది. ఏమంటారు ఆ చక్రాన్ని? సుదర్శన చక్రము అని అంటారు. అది ఎలా మెరుస్తుందో నువ్వు కూడా ఆకాశంలో అట్లా మెరుపులు రావాలి. ఏదో టక్క మన వచ్చి అలా వర్షం చేసి పోతే లాభం లేదు, మెరవాలి ముందర. ఎలా మెరవాలి? మా స్వామి చేపూనిన చక్రంలా మెరవాలి. ఉత్తిన ఇష్టం వచ్చినట్టు మెరిస్తే లాభం లేదు. ఆ తర్వాత ఏం చేయాలి? వలంబురి పోల్ నిండు అదిరిద్దు. ఎడమ చేతిలో తాల్చినటువంటి శంఖంలాగా నిండు అదిరిందు బాగా ఉరమాలి. ముందర మెరవాలి, తర్వాత ఉరమాలి. ఏది ముందు ఏది వెనక? అతను మీరు ఎలా చెప్తారు? మేఘాలు ఏం చేయాలని చెప్తారు మీరు ముందర? మెరుపులు ఉరుములు అంటారా, ఉరుములు మెరుపులు అంటారా? ఉరుములు కానీ కరెక్ట్ అది మీరు అనేది. ముందు ఏమొస్తాయి? మెరుపులు ముందు వస్తాయి. మెరుపు వచ్చిన కొద్ది క్షణాల తర్వాత ఉరుములు వినిపిస్తాయి. మా గోదాదేవికి సైన్స్ బాగా వచ్చాను, అందుకే ఆవిడ కరెక్ట్గా చెప్పింది. ఆవిడ ముందర నువ్వు మెరవాలయ్యా మా స్వామి చేపూనిన చక్రంలాగా, ఆ తర్వాత ఉరమాలయ్యా మా స్వామి చేపూనినటువంటి శంఖంలాగా, ఆ తర్వాత మెరుపులు ఉరుములు అయిపోయిన తర్వాత వర్షించాలి. వాళ్ళ తాళాదే శారంగం ఉదయిత్త శరమరై పోల్. బాగా వర్షించాలి. ఎలా వర్షించాలంటే మా స్వామి చేతిలో ఉండేటటువంటి ధనుస్సులోంచి బాణాలు వర్షించినట్టుగా వర్షించాలి. అమ్మో, బాణాలు వర్షిస్తే చాలా మంది ప్రాణాలు పోతాయి, కానీ నువ్వు అలా వర్షించకూడదు. మేం చెప్తున్నాం కదా, అంచేత నువ్వు వర్షించడం అంత తీవ్రంగా వర్షించాలి, కానీ ఎవ్వడికి కష్టం కలగకూడదు. వాళ్ళ అందరూ సుఖపడేటట్టుగా వర్షించాలి. ఎక్కడ వర్షించాలి? ఊళ్ళో వర్షించింది అనుకోండి, డ్రైనేజీలన్నీ పొంగుతాయి. కొండల మీద వర్షిస్తే నదులన్నీ పొంగుతాయి. ఎక్కడ వర్షించాలి వాన? కొండల మీద, క్యాచ్మెంట్ ఏరియాస్ అంటారు వాటిని, క్యాచ్మెంట్ ఏరియాస్. అక్కడ వర్షిస్తే మనకి లాభం తప్ప, చూడండి బొంబాయిలో వాన వచ్చేసింది భయంకరంగా, కార్లన్నీ ఆగిపోయి, డ్రైనేజీలన్నీ పొంగిపోయి, ఇళ్ళన్నీ మురికైపోయి. ఊళ్ళల్లో వర్షిస్తే లాభం ఏంది? వేస్ట్. సముద్రంలో వర్షిస్తే లాభం ఏంది? వేస్ట్. ఎక్కడ వర్షించాలి? క్యాచ్మెంట్ ఏరియాస్ లో వర్షించాలి. వాళ్ళ ఉలగినిల్ పేదిడాయి. ఎక్కడ వర్షించాలో అక్కడికి వెళ్ళి వర్షించబోయ్, అప్పుడు నాంగళం మార్గడి నీరాడా. మేం కూడా అప్పుడు చక్కగా మా వ్రతానికి సంబంధించిన స్నానం చేస్తాం నువ్విచ్చిన నీళ్లలో. అయితే ఆ వర్షించేది కూడా ఏడుస్తూ వర్షించకు, మగిలిందు సంతోషంతో వర్షించు. ఎందుకంటే మాతో పాటు కృష్ణుడు కూడా వస్తున్నాడు స్నానానికి, మీ బాసు గారు కూడా వస్తున్నారు స్నానానికి. ఆయన చూసి స్నానం చేస్తే అప్పుడు మేం చెప్తా ఆయనతో, కృష్ణ కృష్ణ చూసావా మన వానదేవుడు ఎంత బాగా వర్షించాడో, ఎంత బాగా నీళ్ళు వచ్చాయో అని చెప్తే మీ బాసు గారికి ఆనందం వచ్చి నీకు ప్రమోషన్ ఇస్తాడు. అంచేత చక్కగా సంతోషంగా వర్ణించి తప్ప కష్టపడితే ఏదో మేము చెప్పాం కదా ఏం చేస్తాం అన్నట్టుగా దిగులుగా మొహం పెట్టి వర్షించకపోయి ఆనందంగా వర్షించు. ఇది గోదాదేవి చెప్పింది. అది ఆ పాటకు అర్థం. వాన ఎట్లా కురవాలో, అది మనకెట్లా లభించాలో దాన్ని చెప్పింది మన గోదాదేవి ఈ నాలుగవ పాటలో. ఈ పాటలు పాడిన తర్వాత రంగనాథుడు గోదాదేవి చెప్పినట్టు చేశాడు. అందుచేత మనకు కూడా గ్యారంటీ ఏంటంటే ఈ పాటలు మనం కూడా అలా పాడితే మనకు కూడా వానదేవుడు ప్రసన్నుడవుతాడు. అందుకు మనం ఈ కార్యం చేస్తున్నాం. మన ఊళ్ళో కూడా మనం అది కోరుకుని చేస్తున్నాం, వానలు కావాలి అని. అందుకోసమనే ఆ గోదాదేవి పాడిన ఆ పాటని మనం కూడా పాడుతూ ఈ కార్యక్రమాన్ని మనం కొనసాగిస్తున్నాం, ఈ వరుణ యజ్ఞాన్ని మనం చేస్తున్నాం. వరుణ యజ్ఞంలో జరిగే మిగతా కార్యక్రమాలు కూడా మన మధుస్వామి వారి యొక్క నేతృత్వంలో అక్కడ స్వాములు నాలుగు వేదాలని అధ్యయనం చేస్తూ రామాయణ ఇతిహాస పురాణాదుల్ని ఇక్కడ స్మరిస్తూ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. మనమంతా దాంట్లో పాల్గొంటున్నాం. మరి అవసరం చెప్దామా, అందరం కలిసి దాని అర్థాన్ని భావిస్తూ చెబుదాం మనస్సులో, రైట్? ఊరికే చెప్పినా ఫలిస్తుంది, అర్థం తెలియకపోయినా మంచిదే, కానీ అర్థం తెలిస్తే ఆనందం కూడా చేరుతుంది. అర్థం తెలియకుండా చెప్తే వ్యర్థం అండి అంటుంటారు కొందరు. అతి తెలివికి పోయి అర్థం తెలిస్తేనే నువ్వు కోకిల కూత వింటలేదు. నీకు అర్థం తెలిసిన ఆ కోకిల ఎందుకు కూస్తోందో, దాని నోరు తెరిస్తే అట్లానే వస్తుంది శబ్దం, అది ఏడిచినా అట్లానే వస్తుంది, అది నవ్వినా అట్లానే వస్తుంది, దాని నోరు తెరిస్తే వచ్చే శబ్దం అది. అర్థం తెలియకపోయినా దాన్ని మనం వింటున్నావా లేదా? మన సన్నాయి వారు బ్రహ్మాండంగా మేడం వాయిస్తున్నారు, కట్ట పుట్ట కుట్ట పుట్ట కుట్ట 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 ఇంటి 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 అంటూ, దాని అర్థం ఏంటో మనకు తెలుసునా? ఆనందంగా వింటున్నామా లేదా? ఏ అర్థం తెలిస్తేనే ఆనందమా? అర్థం తెలియకపోతే ఆనందం ఉండదా, ఫలితం ఉండదా? ఉంటుంది. తెలిస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది. అంచేత ఎప్పుడు మనం అర్థం తెలియనిదే వ్యర్థము అనే మాట ఆడకూడదు. జ్ఞాపకం పెట్టుకోవడం కోసం చెప్తున్నా మీకు. చాలా మంది అలా అంటుంటే నిజమే కాబోలు అనుకుంటాము. అర్థం తెలియకపోతే మనం మాట్లాడము అని అంటే ఈవేళ అసలు మనకు నోట్లో ఒక్క బుక్క వచ్చి ఉండేది కాదు. మీకు చిన్నప్పుడు మీ అమ్మ నాన్న మాట్లాడిస్తే మీరు అర్థం తెలిసే మాట్లాడడం ప్రారంభించారు? మాట్లాడండి. మీరు చిన్నప్పుడు అత్త అత్త అక్క అప్ప అర్థం తెలిసినా మీకు అవేమిటో తెలిసా మాట్లాడడం ప్రారంభించారు? మీరు తాత తాత ఏమిటి తాత, వాడు ఎందుకన్నాడో తెలుసు, వాడు నోరు తెలిస్తే తా 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 అనే వస్తుంది వాడు. కానీ ఆ మాట వినగానే పాపం తాతగారికి అబ్బో ముందు నా పేరే చెప్పేస్తున్నాడు అంటాడు, ఈయన పొంగిపోతాడు. తా 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 అంటే ఓ అత్త తాత వాడు మొత్తం అత్తనే అంటున్నాడు అంటే ఆవిడ పొంగిపోతుంది. వాడు నోరు తెరిస్తే మొట్టమొదటి వచ్చే అక్షరాలు అవే వస్తాయి. అర్థం మనకి తెలిసి మాట్లాడ ప్రారంభం చేయాల. మాట్లాడుతూ మాట్లాడుతూ ఉన్నా ఈవేళకి మాటలు ఇంత బాగా వచ్చాయి మనకి అంతే. ఇప్పుడు అర్థం తెలుస్తోంది, ఓహో తాత అంటే ఇది కాబోలు, అత్త అంటే అది కాబోలు అని మనం గుర్తిస్తున్నాం. అన్ని అర్థం తెలిస్తేనే ఫలితమిస్తాయి అనే మాట తప్పు. అర్థం తెలియకపోయినా ఆ స్వరాన్ని వింటే అది మనకు ఒక అనుభూతినిస్తుంది. ఒక్కొక్కసారి కోపం రావచ్చు, ఒకసారి భయం వేయచ్చు, ఒకసారి ప్రేమ పుట్టచ్చు, ఒకసారి ఏదైనా కావచ్చు. ఏమండి బాగున్నారా అంటే మీకు ఎలా అనిపిస్తుంది? అది మాట ఇది మాట. ఒక మాట వింటే అదేమిటో లోపల నుంచి ఎదురు అనిపించింది, ఒక మాట వింటే హాయ్ హాయ్ అని అనిపిస్తుంది. అర్థం తెలియక్కర్లా, స్వరంలో ఉంటుంది. చేత మనకు అర్థం తెలిసినా తెలియకపోయినా వినాలి, అలానే అర్థం తెలిసినా తెలియకపోయినా ఇలాంటివి మంచివి పాడాలి. దానివల్ల మనకి ప్రయోజనం సిద్ధిస్తుంది. సరే పెడితే మరి చెబుదామా పావసరాన్ని అందరం కలిసి? చక్కగా ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి, అవతల వైపు నిలబడ్డ వాళ్ళు కూడా, అటు వెనకాతల. చక్కగా నమస్కారం చేసి ఆండాళ్ తల్లిని మనస్సులో భావించి మనం కూడా ఆ తల్లి చేసిన ప్రార్థనని చేద్దాం. ఓం అస్మద్గురుభ్యో నమః. ஆண்டாள் திருவடிகளே சரணம். ஆழி மழை கண்ணா ஒன்னு நீ கை கரவேல் ஆழியுள் புக்கு முகந்து கொடு ஆர்த்தேரி ஊழி முதல்வன் உருவம் போல் மெய்கருத்து பாழி அம் தோளுடை பற்பநாபன் கையில் ஆழிபோல் மின்னி வலம்புரி போல் நின்றதிரிந்து தாழாதே சார்ங்கம் உதைத்த செரமழை போல் வாழ உலகினில் பெய்திடாய் நாங்களும் மார்கழி நீராட மகிழ்ந்து ஏலோரெம்பாவாய் ஆண்டாள் திருவடிகளே சரணம். ஓம் அஸ்மத் குருப்யோ நமஹ. ஜெய் ஸ்ரீமன்னாராயண. ఈ పూట శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మనం అందరం కలిసి అర్చిద్దాము అని అనుకున్నాం. ఎంతమంది ఆ పూజ కార్యక్రమం కోసం ఇక్కడ కూర్చున్నారు ఇప్పుడు? సో మీ అందరి దగ్గరికి ఆ ప్రతిమల్ని ఇప్పుడు తీసుకొచ్చి అందిస్తాం. అందరూ వస్త్రం పట్టి తీసుకోవాలి. నిన్న ఎందుకంటే మేము పెడితే మెలిపోవడానికి వస్తే పాపం కొంతమంది ఇటు అటు కబుర్లు ఆడుకుంటున్నారు, కొంతమంది దిక్కులు చూస్తున్నారు. ఇటో మనం దీనికోసం వచ్చినప్పుడు ఇక్కడ దృష్టి పెట్టాలి, ఇక్కడ ఏదైనా చెబుతుంటే వినాలి, ఏదైనా చేస్తుంటే చూడాలి, చేయమన్నప్పుడు చేయాలి. ఇక్కడ ఉన్నంత వరకు మన బాధ్యత అదే. ఎవరైతే పూజలో కూర్చున్నారో వారందరూ కూడా చక్కగా వస్త్రం పట్టి మీకు అందచేసే శ్రీ వెంకటేశుని యొక్క మూర్తిని స్వీకరిద్దురు గాని. అంతవరకు మనం పూజించుకుపోయే ఆ వెంకటేశుని యొక్క ప్రభావాన్ని, ఆయన యొక్క వైభవాన్ని మనకి మన కృష్ణమాచార్య స్వామి అందజేస్తారు ప్రవచనంగా. వింటూ ఉందాం, మాట్లాడద్దు మధ్యలో. వచ్చినప్పుడు వస్త్రం పట్టి మాత్రం తీసుకోండి, నమస్కారాలు పెట్టక్కర్లేదు. మీరు వస్త్రం పట్టి తీసుకుంటే చాలు. మేము మధ్యలోకి వచ్చినప్పుడు కాస్త దారి ఇవ్వండి, ఇటు అటు కొద్దిగా ముందుకి వెనక్కి అవసరమైనప్పుడు జరిగి. జై శ్రీమన్నారాయణ.